మరి నా ఏజ్ వాళ్ళు ప్రతి ఒక్క స్త్రీ పురుషులందరికీ కూడా నా హృదయపూర్వక యేసయ్య నామాన్ని మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. మరి నా రక్షణ సాక్ష్యము మీ మధ్యలో పంచుకోవడానికి దేవుడిచ్చిన ఈ సమయాన్ని బట్టి దేవునికి కోట్లాది వందనాలు చెల్లించుకుంటున్నాను. అందరం మీ కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకొని ప్రారంభించుకుందాం. మహాపరిశుద్ధిగా ప్రేమానమ్మకం కలిగిన యేసయ్య, నీ బంగారు పాదాలకు వెళ్ళని స్థుతులు స్తోత్రం వందనాలయ్యా. గడిచిన కాలం అంతా నీ కృపలో మమ్మల్ని భద్రపరిచారు, ఆయుష్నిచ్చారు, ఆరోగ్యాన్ని ఇచ్చారు. మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచిన గొప్ప దేవ, మీకు కోట్లాది వందనాలయ్యా. రాత్రి కా సమయంలోనైనా తమ ప్రియులందరూ నిద్రించుగా మీరు వాళ్ళని ఎంతగానో కాచి కాపాడి ఈ ఉదయకాల సమయం తండ్రి ఆయుష్నిచ్చి ఆరోగ్యాన్ని ఇచ్చిన ఆయన సజీవ లెక్కలో ఉంచిన గొప్ప దేవ, స్తోత్రం వందనాలు. సజీవులేనైనా నిన్ను గణపరిచేది స్తుతించేది మరి కాబట్టి మమ్మల్ని సజీవులుగా లేపారు. మేము ఈ ఉదయ కా సమయంలోనైనా మా కంఠ స్వరాన్ని మీకు వినిపింపజేస్తుండగా తండ్రి మీరు ఆలకించి మమ్మల్ని దీవించి ఆశీర్వదించవలసిందిగా కోరుకుంటున్నాను తండ్రి. స్తోత్రం వందనాలయ్యా. అయోగ్యురాల్ని, అపాత్రురాల్ని, ఎన్నిక లేనటువంటి దాన్ని, దుమ్ము ధూళి కన్నా నీచమైన దాన్ని, అయ్యా పెంట కుప్పలో పురుగు కన్నా నీచాతి నీచమైన నా జీవితాన్ని మీరు జ్ఞాపకం చేసుకొని తల్లి గర్భంలో పిండ రూపంగా ఏర్పడక ముందే నీ కన్నులు నన్ను చూసి ఏర్పరచుకొని అయ్యా నాకు ఇచ్చిన రక్షణ బట్టి నాకు ఇచ్చిన జీవితాన్ని బట్టి నీకు కోట్లాది వందనాలు చెల్లిస్తున్నానయ్యా. మీరు నా కొరకు మా కొరకు మీరు గొల్గొతా శిలువలో వేలాడి మీ అమూల్యమైన రక్తాన్ని కార్చినైనా మమ్మల్ని విలువ పెట్టి కొన్నందుకయ్యా మీకు కోట్లాది వందనాలయ్యా. ఎవరు చూపించలేని ఆ యొక్క గొప్ప ప్రేమ, ఆగాపే ప్రేమనైనా మా పట్ల నిత్యము మీరు చూపిస్తున్నందుకు మీకు కోట్లాది వందనాలయ్యా. నాయనా తండ్రి ప్రభు యేసయ్య, చేరువచ్చిన ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. నాయనా నా మాటలు, నాయనా నా మాటలు అయితే నాయనా ఎవరికి సహించవు నా తండ్రి, అవి వింపుగా కూడా ఉండవు నాయనా. అయ్యా నువ్వు నన్ను మరుగుపరచండి తండ్రి, ఇసులు చాటు మరుగుపరచండి. పరిశుద్ధాత్మదేవా నడినెత్తించరి కాలు వరకు నాయనా మీ యొక్క అభిషేకాన్ని దయచేయండి నాయనా. పరిశుద్ధాత్మ అభిషేకుడ, పరిశుద్ధాత్మదేవా మీరు మాట్లాడండి, మీరు మహిమ తెచ్చుకోండి. మీ నామానికే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి నాయనా మరొకసారి మీకు వందనాలు చెల్లించుకుంటూ మాకై ప్రాణం పెట్టి తిరిగి రానైనా ప్రభునేసుక్రీ సతి పరిశుద్ధ నామంలో జీవం కలిగిన నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. బ్రదర్స్ అండ్ సిస్టర్స్కి నా హృదయపూర్వక వందనాలు. నా పేరు నిర్మల, బ్రదరు వేరే పేరు చెప్పారు. నా పేరు నిర్మల, మాది నెల్లూరు జిల్లా. నా జీవిత సాక్ష్యము కొంచెము రక్షణ సాక్ష్యము చెప్తాను, మరి చక్కగా వినాలని మిమ్మల్ని కోరుకుంటున్నాను. గౌరవనీయులైన మా తల్లిదండ్రులు అనపల్లి నర్సయ్య, ఆదిలక్ష్మ గారుల కుమార్తెను, మరి వాళ్ళు బాప్తిసం తీసుకున్న తర్వాత ప్రసాదరావు, మరియమ్మగా పేర్లు వాళ్ళకు మార్చబడ్డాయి. వాళ్ళకి నలుగురు సంతానం. వాళ్ళల్లో చివరిదాని నేను. మరి మా తల్లిదండ్రులు నన్ను ఎంతో అల్లారముద్దుగా చివరమ్మాయిని పెంచారు. 1963లో నేను జన్మించాను. మరి చిన్నదాన్ని గారాభంగా భయభక్తులతో క్రమశిక్షణతో మా తల్లిదండ్రులు మమ్మల్ని పెంచడం జరిగింది, మా నలుగురు పిల్లల్ని. ఎందువల్లంటే మా నాన్న ఆల్రెడీ ఎక్స్ మిలిటరీ ప్లస్ రైల్వే డ్రైవర్ అన్నమాట. కాబట్టి ఆ డిసిప్లిన్ ఎక్కువగా మా ఇంట్లో ఉండేది. మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ నిద్ర లేవడం, ప్రార్థన చేసుకోవడం, తర్వాత కాస్త కాఫీయో తాగడము, పుస్తకాలు తీసుకోవడము, చదువుకోవడము, తర్వాత హోంవర్క్లన్నీ కంప్లీట్ చేసుకుని మా బ్యాగ్ సర్దుకోవడము, తర్వాత లేచి మేము స్కూల్కి రెడీ అవ్వడము, ఇంతే. మరలా ఇంట్లో బయట కూడా కొనుక్కోవడానికి డబ్బులు అవి తినడం కాదు, ఇంట్లోనే మా తల్లిగారు మాకు బాక్సులో పెట్టి ఇచ్చేవాళ్ళు అన్నమాట. ఇంట్లోనే తయారు చేసిన ఐటమ్స్ ఏదో చిరుతిండ్లు. అలాగా చాలా క్రమశిక్షణ అయిన కుటుంబము ఉన్నతంగా చిన్నప్పటి నుంచి ఆర్థికంగా కానీ దేనిలో కూడా మాకు లోటు లేని ఒక రకమైన సంపన్న కుటుంబంగానే దేవుడు మమ్మల్ని తీసుకొని వచ్చాడండి. మరి చిన్నతనం నుంచి మా కుటుంబంలో ఎక్కువగా కుటుంబారాధన, సండే స్కూలు, చాలా క్రమశిక్షణగా మేము పెరిగాము. ఇల్లు, బడి, గుడి తప్ప ఈ విషయాలు మాకు ఇంకేమీ తెలియదు. ఎవరు బంధువులు ఇళ్ళకి వెళ్ళడం కానీ, చుట్టాలు ఇళ్ళకి వెళ్ళడం కానీ, మరి ఏదైనా కార్యాలకు తీసుకొని వెళ్ళడం కానీ మా పేరెంట్స్ చేసేవాళ్ళు కాదు. అలాంటి అవసరం పడితే వాళ్ళు వెళ్ళేవాళ్ళు, మేమందరం మీ ఇంటి దగ్గరే ఉండేవాళ్ళమే. మరి అలా చిన్నప్పటి నుంచే అలా ఉండడం వల్ల నాకు ఒక ఒకలాంటి పిచ్చి అనమాట దేవుడు అంటే ఏంటో, ఎంతో ప్రేమ. ఏసయ్యే నిజరక్షకుడు, ఏసయ్యే గొప్ప దేవుడు, ఈ లోకంలో ఉండే దేవుళ్ళు అందరూ దేవుళ్ళు కాదు అని చిన్నతనంలోనే ఎందువల్ల నా మనసులో అలాగా ఏర్పడిపోయింది. మరి అది దేవుని అనాది సంకల్పము అయి ఉండొచ్చు, మరి నా యొక్క జ్ఞానము నాకు బైబిల్ అంతా తెలిసి అని కాదు, మరి నా మనసులో అలాగా ఉండేది. ఒకవేళ పవర్ పోయిందనుకోండి, 6th-7th క్లాస్ చదివేటప్పుడు నేను చక్కగా, అప్పుడు ఎమర్జెన్సీ లైట్లు లేవు కదండి, మరి క్యాండిల్ పెట్టుకొని బైబిల్ చదవందే నేను పండుకునేదాన్ని కాదు. అంటే నాకు ఏమి తెలియదు, కొంచెం వాక్యం బైబిల్ చదవాలి, ప్రార్థన చేసుకోవాలి, మనం పండుకోవాలి, ఇలాగ అలవాటైపోయింది. అలాగా ఉండేదాన్ని. మా అన్నయ్య వాళ్ళు, మా అక్క వాళ్ళు నన్ను అలా క్యాండిల్ పెట్టుకొని చదువుతూ ఉంటే నవ్వుతూ, అబ్బా చెల్లి చాలా భక్తిపరాలమ్మా, నిమ్మితల్లి చాలా భక్తిపరాలమ్మా అని తమాషగా నవ్వుకునేవాళ్ళు. లేదులే అన్నయ్య, ఊరికే చదువుకుంటున్నాను అక్క అని నేను చెప్పేదాన్ని. ఈ విధంగా జరుగుతుంది. నాకు 6 సంవత్సరాల వయసు నుంచే ఒక కళ వచ్చేది. అది ఎలాంటి కళ అంటే, మా ఇంట్లో ఒక దేవుని ఫోటో ఉండేది, తల్లి అయిన మరియమ్మ, ఏసేబు, వాళ్ళ మధ్యలో బాలుడైన ఏసయ్య ఉండేవాళ్ళు. మరి ఆ ఫోటో గోడకు ఉండేదన్నమాట. ఆ ఫోటో చూడడం వల్ల ఏమో కానీ నాకు తెలీదు, ప్రతిరోజు రాత్రి నేను పండుకున్నప్పుడు ఆకాశంలో ఆ ఫోటోలాగా ఆకారాలు ఉండి అక్కడి నుంచి నన్ను ఏసయ్య ఒక మంచాలు కలుగుతారు చూడండి, నవారు, అలాంటి నవారు లాంటి దారాన్ని కిందకి వేసి పట్టుకొని ఎక్కిరమ్మని చెప్పేవాళ్ళు. ఒకరోజు మంచము, నులక మంచం అని అలుతారు కదండి, ఆ మంచాన్ని ఇట్లా తిప్పి ఆ మంచం ఎక్కి రమ్మనేవాళ్ళు. ఒక్కోరోజు నిచ్చెనేసి ఆ నిచ్చెనెక్కి రమ్మని ఉండడం నాకు ప్రతిదినం ఈ విధంగా నేను కలగనేదాన్ని. కానీ అమ్మ వాళ్ళకి, అమ్మ ఇట్లా కలొచ్చింది ఎలా చెప్పాలి అని కానీ నాకు అంత నాలెడ్జ్ లేదండి. మరి అలాగా కలలు కొనేదాన్ని. తర్వాత ఆ విధంగా 15 సంవత్సరాల వయసు వచ్చే వరకు కూడా అట్లాగే కళలు వచ్చేది. ఆ తర్వాత ఆ కళ రావడము మానేసింది. తర్వాత మా తల్లిదండ్రులు చెప్పాలంటే నిజంగా మంచి ప్రార్థనా పనులు. ఎంత ప్రార్థన అంటే, మా నాన్నగారిది ఒక్కొక్క అసలు మొండి ప్రార్థన అంటారు. అంత మొండిగా ప్రతిదీ దేవుని మీద ఆధారపడి ఆయన ప్రార్థన చేస్తూ ఉండేవాళ్ళు. కుటుంబ ఆరాధన అయిపోయిన తర్వాత మేమంతా భోంచేసి పండుకున్న తర్వాత మా మదర్ పనులన్నీ కంప్లీట్ చేసుకొని నైట్ 11 o'clock అలాంటప్పుడు నాన్నగారు ఉంటే, నాన్నగారు అమ్మగారు ఇద్దరు కలిసి చేసేవాళ్ళు. ఒకవేళ నాన్నగారు డ్యూటీకి వెళ్ళారనుకోండి, అమ్మగారు ఒక్కళ్ళే మా తల దగ్గర, మా మంచాల దగ్గర కూర్చొని ప్రార్థన చేస్తూ ఉండేవాళ్ళు. మరి ఉదయకాలము వాళ్ళు 3 గంటలకు లేసేవాళ్ళు, 4 గంటలకు లేసేవాళ్ళు, లేచి వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉండేవాళ్ళు. అంటే ఒక్కొక్క బిడ్డ గురించి ఒక్కొక్క రకంగా అనుకొని వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉండేవాళ్ళు. అలాగ వాళ్ళు ప్రార్థన చేయడం వల్ల మేము బిడ్డలందరం కూడా దేవుణ్ణి యొక్క కాపుదల్లో, భద్రతలు అన్ని విషయాల్లో మేము పెరుగుతూ వచ్చాము. తర్వాత మా అమ్మ, మా నాన్న చాలా ప్రార్థనా పనులుగా ఉండడం వల్ల మా జీవితంలో దేవుడు మాకు అద్భుత కార్యాలు చేశారు. మేము మొత్తం నలుగురు అని చెప్పాను, ఒక అన్నయ్య, ఇద్దరు అక్కలు, తర్వాత మా చిన్నక్కయ్య, తర్వాత ఇద్దరు ట్విన్స్ పుట్టారు. వాళ్ళు ఒక 2 ఇయర్స్ బ్రతికారు, తర్వాత వాళ్ళు చనిపోవడం జరిగింది. తర్వాత నేను ఒక 2 ఇయర్స్కి పుట్టాను. మరి అమ్మ నాన్న తప్ప మాకు వేరే ప్రపంచం అంటూ ఏం తెలియదు. బడి, గుడి, ఇల్లు, మా ట్రయాంగిల్ అన్నమాట. ఇలాగే మేము బ్రతుకుతూ వచ్చాము. దేవుడు మా కుటుంబాన్ని బాగా తలలాగా పెట్టారు. మా గ్రామంలో ఒక మోడల్ ఫ్యామిలీగా ఎవరైనా కూడా చూసి ఆ పిల్లల్ని చూసి నేర్చుకుంటాయా, వాళ్ళు ఎంత బాగా ఎంత క్రమంగా ఉంటారు, వాళ్ళ పనేదో వాళ్ళు చేసుకుంటూ ఉంటారు, ఆ బిడ్డలను చూడండి అన్నట్లా చెప్పే రీతిగా ఒక మోడల్గా ఒక డిసిప్లిన్, మిలిటరీ డిసిప్లిన్ టైం టు టైము మా కుటుంబంలో మా పిల్లల విషయంలో ఉండేది. ఎంత చక్కగా భోజనము, ఎంత మంచి బట్టలు, ఎంత మంచి క్రమశిక్షణ, మామూలు జైలు గోడల్లాగా మా ఇంటి చుట్టూ ప్రహరీ గోడ చాలా ఎత్తుగా ఉండేదండి. అంటే బయట వాళ్ళకు మేమేం కనిపించేవాళ్ళం కాదు. ఇలాగా ఇట్లా క్రమంగా మా తల్లిదండ్రులు పక్కింటికి కూడా మమ్మల్ని పంపించకుండా చాలా చక్కగా దైవభావిలో మమ్మల్ని పెంచడం జరిగింది. మరి మా కుటుంబంలో చిన్నదాన్ని కాబట్టి మా అక్క వాళ్ళు, అన్నవాళ్ళు, వాళ్ళ పిల్లలు, మా అక్కయ్య వాళ్ళందరికీ చాలా త్వరగా, అంటే మా పెద్దక్కకి నాకు దరిదాపు, మా అన్నయ్యకి నాకు దరిదాపు 15 సంవత్సరాలు డిఫరెన్స్ ఉంది కాబట్టి వాళ్ళ త్వరగా వాళ్ళకి వివాహాలు అయ్యాయి. మరి సెలవులప్పుడు కానీ అలాంటప్పుడు అక్కయ్య వాళ్ళు సమ్మర్ హాలిడేస్లో, పొంగల్ హాలిడేస్లో, ఆ తర్వాత దసరా హాలిడేస్లో వచ్చేవాళ్ళు పిల్లల్ని తీసుకొని. మరి మా పెద్దక్కయ్యకి 5 మంది పిల్లలు, మా అన్నయ్యకి 4 పిల్లలు. మరి వాళ్ళందరూ రావడము మా ఇంట్లో 4 నెలల రోజులు అట్లా ఉండేవాళ్ళు. ఉన్నప్పుడు వాళ్ళకి చిన్న చిన్న కథలు చెప్పడం, చిన్నప్పటి నుంచే ప్రార్థన క్రమంగా ఉండాలి, అరవకూడదు, అబద్ధాలు ఆడకూడదు, ఏం చిన్న చిన్న దొంగ పనులు చేయకూడదు, అలా వాళ్ళకి చిన్న పిల్లలప్పటి నుంచే నేను ఏదో పెద్ద తెలిసిన దానిలాగా వాళ్ళకి అక్రమ శిక్షణ అనేది వాళ్ళకి నేర్పిస్తూ ఉండేదాన్ని. ఆ పిల్లలు నా చుట్టూ ఉండేవాళ్ళు, వాళ్ళ చక్కగా కథలు, చిన్న చిన్న పాటలు అది పాడించడము, అలా నేర్పించడము, అలా చేయడము ఆ బిడ్డలకి చిన్ననాటి నుంచే దేవుని గురించి, దేవుని భయం గురించి నాకు తెలిసినంత జ్ఞానంలో వాళ్ళకి నేను నేర్పిస్తూ వచ్చానండి. మరి అలా క్రమశిక్షణగా బిడ్డలు పెరగడం వల్ల ఈరోజు వాళ్ళు వివాహాలయ్యాయి, చక్కని భర్తలు, పిల్లలు, మంచి బలమైన విశ్వాసుల్లాగా అందరూ దేవుళ్ళు చాలా బలపడ్డారు. అంటే నా వల్లనే కాదు, నేను ఆ చిన్నతనంలో చెప్పడం వల్ల, వాళ్ళ తల్లిదండ్రుల ప్రార్థనల వల్ల, మరి వాళ్ళు కూడా దేవుణ్ణి ఎరగడం వల్ల వాళ్ళు చక్కగా వాళ్ళ కుటుంబాలంతా ఎంతగానో ఆశీర్దింపబడి చాలా భక్తిగా ఆ బిడ్డలందరూ దేవుళ్ళు ఉన్నారు. ఆ మా పెద్దక్క భర్త టీచర్ అండి, ఆయన రక్షణ సైన్యము ఆ డెనామినేషన్లో ఉన్నారు. మా అక్కని వివాహం చేసుకున్న తర్వాత కొన్ని రోజులకి ఆయన ఆయన ప్రార్థనా విధానము, ఆయన పాటల విధానం కూడా కొంచెం, అంటే ఈ బ్యాప్టిస్ట్ సంఘానికి కొంచెం తేడాగా ఉండేది. అప్పుడు నేను అడిగానంటే అప్పుడు చెప్పారు ఇట్లా రక్షణ సైన్యం అని, మరి జెండా ప్రమాణం అనేది కరెక్ట్ కాదు బావగారు, మీరు ఖచ్చితంగా నీటిలో బాప్తిసం తీసుకోవాలి, నిజమైన దేవుడైన యేసయ్యని ఎరగాలని ఆయనకి చెప్పేంత దాన్ని కాదు. అయినా కూడా ఎందుకో పెద్దతనం వచ్చేసేది, దేవుడి విషయంకి వచ్చే లోపల పెద్ద నాకేదో తెలిసినంతలాగా నేను చెప్పేసేదాన్ని అనమాట. వాళ్ళ అవతల వాళ్ళు నన్ను ఏమన్నా అనుకోనివ్వండి, కానీ నేను మటుకు ఇది కరెక్ట్ కాదు, పరిశుద్ధ గ్రంథంలో ఇలా ఉంది కదా, నీటితోనే మనం బాప్తిసం తీసుకోవాలా, జెండా ప్రమాణం తప్పు కదా అని అంత పెద్ద ఆయన్ని నేను అనేదాన్ని. దానికి ఆయన పాపం ఏమనేవాళ్ళు కాదు, అంగీకరించేవాళ్ళు. మరి ఇంటి దగ్గర ప్రార్థన అట్లా ఉండడం వల్ల, మెల్లమెల్లగా చెప్పడం వల్ల ఆ కుటుంబం అంతా కూడా ఆయన బాప్తిసం తీసుకున్నారు. మరి మా అక్కయ్య బాప్తిసం తీసుకున్నారు, మరి పిల్లలందరికి కూడా బాప్తిసం ఇచ్చి ఆ కుటుంబం అంతా దేవుణ్ణి ఉండడం జరిగింది. తర్వాత మా అంటే అన్నయ్య వాళ్ళు ఎట్లా, మా ఇంట్లోనే ఉంటున్నాం కదా నేను, అన్నయ్య వాళ్ళు, అమ్మ వాళ్ళు, నాన్న వాళ్ళు, నేను ఆ ఇంట్లో ఉన్నాను కాబట్టి. మరి మా చిన్నక్కయ్య ఉన్నారు, ఆమె పుట్టింది క్రైస్తవ కుటుంబంలో అయినా తెలిసే తెలియందాక ఫస్ట్ టైం ఉమెన్ కానిస్టేబుల్గా మీ రిక్రూట్ అయ్యారండి. మరి వాళ్ళ స్నేహాలు అన్నిలతో డిపార్ట్మెంట్లో ఉండడం వల్ల కొంచెం అటు ఇట్లా చర్చికి వెళ్ళేవాళ్ళు, అటు బందోబస్తులు వేసినప్పుడు అక్కడ పోయినప్పుడు ఏదో తినడాలు అట్లా అలా కూడా గడిచిపోతూ ఉండింది. అయినా కూడా ఆమెకి కొంతకాలానికి వివాహం చేయాలన్నారు. మరి మా బావగారిది గూడూరు అండి. మరి మీ అందరికీ తెలుసు అడిషనల్ రిటైర్డ్ ఆర్ మోహన్ రావు సార్ గారు. మరి ఆయన్ని మా నాన్నగారు చూసి వచ్చి మా అక్కగారికి వివాహం చేయాలని చెప్పారు. అప్పుడు నేను 10th క్లాస్ చదువుతున్నానండి. నాన్న మనమేమో క్రైస్తవులమి, మరి పెళ్లి కుమారుడు మరి హిందువులని చెప్తున్నారు, మరి మనకి ఎట్లా నాన్న అంటే, మా నాన్నమ్మ చెన్నై నుంచి విజయవాడ దాకా ఎన్క్వైరీ చేశాను, అబ్బాయి చాలా ఉత్తముడు చాలా మంచివాడు, మరి డిపార్ట్మెంట్లో ఉన్నాడు కానీ ఎలాంటి చెడు అలవాటు కానీ ఆలోచన కానీ లేని అబ్బాయి, ఆని ముచ్చేమమ్మ ఆ బాబు మన ఇంటికి వచ్చినప్పుడు మన పద్ధతులు మనల్ని చూసి ఆ బాబు కూడా దేవునిలోకి వస్తారు అని చెప్పి మా నాన్న అప్పుడు బలంగా తీర్మానం తీసుకొని వాళ్ళకి చక్కగా 1979లో గూడూరులో రామాలయంలో వివాహం చేశారండి. మరి వివాహం చేసిన తర్వాత మా బావగారు హిందూ ధర్మాలు బాగా పాటించేవాళ్ళు. మరి శనివారం అంటే బాగా స్నానం చేసి మడిగట్టి ఇస్తర్లో భోజనం చేస్తూ అంటూ మైలు అన్నట్టు అట్లా అట్లాగా ఒక ప్రత్యేకంగా ఉండేవాళ్ళు. అప్పుడప్పుడు ఊరికి వచ్చినప్పుడు హిందూ దేవాలయాలకి ఆ ఊర్లో వెళ్ళేవాళ్ళు సాటర్డే. నేను బాగా విసుక్కునేదాన్ని, ఏంది నానా భలే మారిపోతారన్నారు, ఆయన్ని అట్లా అక్కను కూడా తీసుకొని వెళ్తున్నాడు, ఆమె కూడా చక్కగా బొట్టు పెట్టుకొని హ్యాపీగా వెళ్తూ ఉంది వాళ్ళు ఆయనతో అని కొంచెం చిన్నదాన్నైనా కూడా విసుక్కునేదాన్ని. ఒకరోజు ఏదో పండుగ వచ్చింది, ఆ వినాయక చవితి ఏదో ఇలా చేయాలంటే నేను కొంచెం అన్నాను, మా ఇంటి దగ్గర ఇట్లాంటివన్నీ కుదరవు మీరు వెళ్ళిపోండి అని కూడా అనేసాను. ఆ మాటకు పాపం మా బావగారు నచ్చుకొని ఉంటారు కానీ బయటికి పడలేదు. ఏమీ మా నల్లరాయిని నువ్వు మొక్కితే మీ తెల్లరాయిని నేను మొక్కుతాను అని ముందుగా కొంచెం వాదేసేవాళ్ళు. అలాగ ఒకటి 2 సంవత్సరాలు గడిచిన తర్వాత క్రమంగా మా పరిస్థితులు అంటే మా తల్లిదండ్రులు మేము కుటుంబారాధన చేసుకోవడము, ఉదయ కాలం లేచి బైబిల్ చదువుకోవడము, ప్రార్థన చేసుకోవడము, మా పనులు మా పద్ధతి చర్చికి వెళ్ళడము రావడము తను బాగా గమనిస్తూ ఉన్నారు, చాలా తెలివైన వాటి గమనిస్తూ ఉన్నారు. మరి ఆయన మా తల్లిదండ్రులు మా బావగారి పట్ల చూపించే ప్రేమ ఆదరణ అలా చూపించిన ప్రేమకు ఆయన బాగా అసలు అమ్మా నాన్నని అంత సంతోషపడేవాడు మా అమ్మని నాన్న చూసి. మరి మా అమ్మ మా నాన్న కూడా ఎంతో ప్రేమగా మా బావగారిని మా అక్కను చూసేవాళ్ళు. ఆయన అలా చూసి చూసి కొన్ని రోజులకి మెల్లగా ఒక 2 ఇయర్స్కి ఏసే అంటే ప్రార్థన అంటే ఇట్లా ఉంటారా క్రైస్తవులు అన్న రీతిగా ఆయన ఆకర్షితులవుతూ వచ్చారు. అప్పుడు చిన్న చిన్నగా అమ్మ ఇది ఏంటి, ఈ బైబిల్లో ఎలా ఉంది, యేసు ప్రభు ఏంది, ఆయన ఏం చేశారు, ఇలా కార్యాలు అని అడిగేవాళ్ళు. ఆయనకి నేను అలా చెప్పగలిగేదాన్ని. అలా చెప్పడం కొన్ని రోజులకి ఆయన దేవుల్లో ఏర్పడము బాప్తీసం తీసుకోవడము జరిగింది. కానీ ఆయనకి 2002లో ఒక చిన్న పెద్ద యాక్సిడెంట్ జరిగిందండి. పెద్ద యాక్సిడెంట్ జరిగిన తర్వాత అక్క బావ బాప్తీసం తీసుకున్నారు ముందు. మరి ఆయనకి వీలున్నప్పుడు చర్చికి వచ్చేవాళ్ళు, అక్క మటుకు ఆలయానికి వెళ్ళేది. మరి ఉద్యోగం ధర్మం వల్ల నేను అక్క వాళ్ళ ఇంట్లో కొన్ని రోజులు ఉండవలసి వచ్చింది. మనుబోలులో పనిచేస్తున్నాను, మరి రాజుపాళ్యం నుంచి వెళ్ళడం కష్టమయ్యి మరి అక్క వాళ్ళ ఇంటి దగ్గర ఉంటే పిల్లలతో ప్రార్థన అక్క మేము కలిసి కుటుంబ ఆరాధన అట్లా చేసుకుంటా ఉండేవాళ్ళమి. అట్లా పిల్లలకి వాళ్ళిద్దరు కుమారులకి దేవుడు సండే స్కూల్కి వెళ్ళి అక్కడ చేపలు ఎత్తడము ఆదివారం చిమ్మడము అట్లా చిన్నతనం నుంచి ఇద్దరు పిల్లలు మగపిల్లలు వాళ్ళు వెళ్ళేవాళ్ళు. అట్లా ఆ దైవ భయం అనేది ఆ బిడ్డలకి ఏర్పడింది. తర్వాత మా బావగారికి ఒక యాక్సిడెంట్ జరగడం జరిగింది. మోకాలు నుంచి పాదం మధ్యలో మూడు దిక్కర్ల కాలు బ్రేక్ అయింది. ఎముక చాలా ఎంత కనీసం ఒక 3.5-4 అవర్స్ ఆపరేషన్ చేశారు బొలినేనులో. మరి అలాంటప్పుడు ఆయన 5వ రోజు వెళ్ళి నేను చూసి ఆ ఎహెజ్కేల్ గ్రంథము 37వ అధ్యాయము చదివి ప్రార్థన చేసి, బావగారు ఈ వాక్యాన్ని చదువుకోండి, దేవుడు బలపరుస్తారు, మీరేం బాధపడద్దు, త్వరగా మానిపోతుంది అని ధైర్యం చెప్పి వాక్యం చెప్పి వచ్చాను. తర్వాత ఆయన గట్టిగా అప్పుడు ఆ బెడ్ మీద ఉండి, దేవా నా పరిస్థితి మీకు తెలుసని దేవుణ్ణి ఎలా ప్రార్థించుకొని సంపూర్ణంగా దేవునికి ఆయన జీవితాన్ని సమర్పించుకొని గ్రామంలోనే కాక ఉన్న గ్రామంలోనే కాక మరి చుట్టుపక్కల పల్లెలే కాక జిల్లాల్లో కూడా కొంత ఆయన డ్యూటీ చేస్తున్నప్పుడు మరి గుంటూరు, ఒంగోలు అటువైపు ఆ చుట్టుపక్కల పల్లెళ్ళంతా కూడా చక్కగా పరిచర్య చేసే ఒక ఆత్మీయ బిడ్డగా ఉన్నారు. ఇప్పుడు కూడా మీ పరిచర్యలో ఆయన కొనసాగుతున్నారు. నిత్యము ఇంటి దగ్గర ఎన్నిసార్లు ప్రార్థన చేస్తారో మాకే తెలియదు. మనం ఒకవేళ ఇంటికి వెళ్ళినా ప్రతి రాను బయటకు వెళ్ళేటప్పుడు, మళ్ళీ లోనికి వచ్చినప్పుడు, కాఫీ తాగేటప్పుడు, టిఫిన్ చేసేటప్పుడు ప్రతిదీ మా అక్కగారికి కొంచెం చాలా పరిచర్య చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు కూడా ఎంతో విశ్వాసంగా ఉన్నారు. ఇలాగా ఆయన కూడా, ఆయన కుటుంబం, వాళ్ళ బిడ్డలు కూడా దేవుళ్ళు బలంగా ఉన్నారు. చక్కగా వాళ్ళ జీవితం దేవుళ్ళో కొనసాగుతుంది. తర్వాత మా అన్నయ్య ఉన్నారు, ఆయన రైల్వే డిపార్ట్మెంట్లో సూపరింటెండెంట్గా పనిచేశారు. మరి మా అక్కయ్య, మా వదినమ్మ, వాళ్ళ 4 పిల్లలు, వాళ్ళు కూడా చిన్నప్పటి నుంచి నేను అక్కడే ఉన్నాను కాబట్టి చాలా కాలము వాళ్ళకి దేవుడు అనేది ప్రార్థన, కుటుంబ ప్రార్థన కంటిన్యూస్. కుటుంబ ప్రార్థన లేకపోతే మా ఇంట్లో మేము భోజనం చేసే అలవాటు పోయిందండి. మాకు ప్రార్థన అయితేనే భోజనం చేస్తాం. మార్నింగ్ సాయంకాలం 6:00కి స్కూల్ నుంచి వచ్చి స్నానం చేసి ఏదన్నా తిని కూర్చొని హోంవర్కులు రాసుకోవడము, చదువుకోవడము, తర్వాత 8:00కి కరెక్ట్గా కుటుంబ ఆరాధన, 9కి ముగిసేది, వెంటనే భోంచేసి 9:30 కల్లా ఎవరి బిడ్డలకు వాళ్ళు వెళ్ళే అలవాటు మాకు చిన్నప్పటి నుంచి ఏర్పడడం వల్ల ఆ బిడ్డలు కూడా అలాగే వచ్చారు. వాళ్ళందరూ కూడా దేవుళ్ళకి రావడం జరిగింది. అందరూ బాగున్నారు. మరి ఇక నా రక్షణ సాక్ష్యానికి వస్తున్నానండి. 16, 11, 63వ సంవత్సరం జన్మించాను. నా పేరు అనపల్లి నిర్మల. నేను ఎంఏ బీఈడీ చదువుకున్నాను. సోషల్ స్టడీస్ టీచర్గా నేను స్కూల్ అసిస్టెంట్గా పనిచేశాను. చిన్నతనం నుండి కూడా దేవుని మీద నాకు చాలా భక్తి ఉండేది. దాన్ని బట్టి అన్ని దేవతల పేర్లు కూడా నేను ఉచ్చరించేదాన్ని కాదు. అంటే బైబుల్ జ్ఞానంలో మనము ఉచ్చరించకూడదు అనే పదము అని కూడా నాకు అంత నాలెడ్జ్ లేకపోయినా కూడా నేను దేవుని మాట యేసయ్య తప్ప వేరే దేవుని మాట కూడా నేను నోటితో మాట్లాడేదాన్ని కాదు. తర్వాత క్రమంగా పెరగడము, భక్తిగా ఉండడము, ఆలయానికి వెళ్ళడము, బైబుల్ చదవడము, ప్రార్థన చేయడము, ఎక్కడికి వెళ్ళినా దేవుడు నా ముందు నడుస్తున్నాడు అనే ఒక సంపూర్ణమైన విశ్వాసం కలిగి ఉండేదాన్ని. ప్రియులారా, ఒక ఉదాహరణ చెప్తాను. నేను మనబోల దగ్గర వర్క్ చేస్తున్నప్పుడు అక్కడ దిగి, బస్సు దిగి ఒక 2 కిలోమీటర్స్ నడవాలి స్కూల్కి, కుడితిపల్లి అనే ఊరికి వెళ్ళాలంటే. మరి అక్కడ ఇంకేమీ ఉండవు, నడిచి వెళ్ళాలి. అక్కడ దిగి అంతా చెట్లు ఉంటాయి, కంప చెట్లు, ముళ్ళ చెట్లు, ఎవరు మనిషి సంచారం కూడా పెద్దగా ఉండదు, ఎప్పుడో ఒకళ్ళు వస్తూ ఉంటారు అలా సైకిల్ మీద. ఇలా ఉంది అట్లా ఒక రోడ్డు ఉన్నప్పటికీ కూడా కలువాయి వెళ్ళే రోడ్డు, ఎప్పుడో బస్సు ఉదయం ఒక ట్రిప్పు ఎప్పుడో వెళ్తుంది మనకు తెలీదు, కానీ మన డ్యూటీ కాబట్టి వెళ్ళేదాన్ని. వెళ్తూ ఉంటే ఒకరోజు ఒక అక్కడ చేరి 1 సంవత్సరం రోజుల తర్వాత ఒకరోజు ఒక ఆయన, నేను బస్సు దిగి వెళ్తా ఉన్నాను ఒకదాన్నే, మేడం 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 అని నా వెనక కేకలేస్తా వస్తున్నాడు. వస్తున్నప్పుడు నేను ఎవరా అని చూస్తే బాగా తాగేస్తున్నాడు ఆయన. నాకు కొంచెం భయమేసింది. మరి ఆయన నా దగ్గరికి వచ్చాడు. అమ్మా, మీరు చిన్నోళ్ళు, ఇంకా మీకు పెళ్లి కాలేదు, మీరు రోజు ఒంటరిగా వస్తున్నారు, మీరు ఎవరినైనా తోడు తీసుకొచ్చుకోకూడదమ్మా అని అన్నారు ఆయన. అన్నప్పుడు నేను టక్మని నేను, అయ్యా రోజు నాకు తోడొస్తారయ్యా నాతో అని చెప్పాను. నేను ఎప్పుడు చూడలేదే అమ్మా అన్నారు. అడుగు అయ్యా అన్న, ముందు నా దేవుడు ఉన్నాడయ్యా, ఆయన ముందు ఆయన అడుగు జాడల్లో నేను వెళ్తాను కాబట్టి నాకు తోడు ఎందుకయ్యా, నా దేవుడే ఉన్నాడు అన్న. టక్మని ఆయన నా కాలు పట్టేసుకున్నాడు వంగి. అమ్మా ఎంత ధైర్యం అమ్మా నీకు అని. దేవుని నామానికి మహిమ కలగాలి. మరి అలాంటి ఆ ధైర్యంతో ఉండేదాన్ని, ఎక్కడికి వెళ్ళినా, కాలేజీకి వెళ్ళినా, స్కూల్కి వెళ్ళినా, ఒకవేళ నడవాల్సిన ప్రదేశాల్లో ఒంటరిగా వెళ్తున్నా, చూసి పెద్దగా పాడుకుంటా పాటలు, దేవుని పాటలు పాడుకుంటూ ఆయన మాటలు అనుకుంటూ వెళ్ళేదాన్ని. అంటే దాదాపు ఒక రెండు మూడు స్కూల్స్కి ఇలాగే వాకింగ్ ఉంది కాబట్టి ఒంటరిగా అయినా కూడా నేను ఏ వసతి లేదు కాబట్టి పాడుకుంటూ వెళ్ళేదాన్ని. ఎందరో అనిలు హెడ్ మాస్టర్స్, కో టీచర్స్ వాళ్ళందరూ ఎందరితోనో నేను సహవాసం చేశాను. వాళ్ళు ముందు నన్ను చూసిన వాళ్ళు ఏందిలే అన్న వాళ్ళు కూడా కొంత క్యాస్ట్ ఫీలింగ్ చూపించేవాళ్ళు, ఏదోలే అమ్మాయికి పెళ్లి కాలేదన్నట్లు ఉండేవాళ్ళు, ఇట్లా రకరకాలుగా ఉంటారు కదా. అలాంటి వాళ్ళని కూడా చివరికి నా దేవుడు వాళ్ళని, అబ్బా బళ్ళా నిన్ను పిల్లి అనుకున్నావమ్మా, నువ్వు పులివి, అన్ని విషయాల్లో నిన్ను దేవుడు ఎంతగానో కాపాడతాడమ్మా అనే స్థితికి దేవుడు ప్రతి ఒక్కరిని, నాతో పనిచేసిన వాళ్ళని, నా పక్కన వాళ్ళని అలా చేశాడు. అది నా గొప్ప కాదండి, దేవాది దేవుని యొక్క కనికరము. మరి యెహోవా ఇశ్రాయేల్ని కాపాడేవాడు, కునుకడు, నిద్రపోడు అన్న రీతిగా నా అన్ని విషయాల్లో ఆయన నాకెంతగానో తోడుగా నీడగా ఉండి నన్ను నడిపించేవాళ్ళు. తర్వాత నేను బాప్తిస్మం సాక్ష్యం అంటే, నేను మొదటి నుంచి దేవుని భయభక్తుల్లో ఉన్నాను కాబట్టి ప్రత్యేకంగా బాప్తిస్మంకి నన్ను ఇలా కార్యం జరిగింది అని చెప్పే అంత లేదు. కానీ బల్ల అందరూ బల్ల తీసుకుంటా ఉన్నారు, మరి బల్ల లేని వాళ్ళని ఏమంటారంటే బయట వెళ్ళి ఉండండి అని చెప్తాను సంఘంలో. అప్పుడు దేవా నేనేం తప్పు చేశాను, ఎందుకు నేను బాప్తిసం తీసుకోకూడదు, మరి ఈ నైనా నువ్వు చెప్తావా నన్ను బాప్తిసం తీసుకోమని, నువ్వు చెప్పినప్పుడే తీసుకోవాలా నేను అని నాకు ఉన్న దాన్ని బట్టి ఆలోచించేదాన్ని. అప్పటికి 2 times నేను బాప్తిసానికి సిద్ధపడ్డాను. విపరీతమైన అనారోగ్య పరిస్థితులు ఆ రోజు తప్పించడానికి నాకు రావడం జరిగింది. అలాగ 2 times నేను బాప్తిసం తీసుకోలేకపోయాను. చిట్ట చివరికి నేను వేదాయపాళ్యంలో యూత్ మీటింగ్కి వెళ్ళినప్పుడు ఎడ్వర్డ్ జేష్వా గారని చాలా గొప్ప దైవజనులు ఉండేవాళ్ళు, వాళ్ళు నన్ను తీసుకొని వెళ్ళి పడారుపల్లి ఆ యొక్క చెరువులో నాకు బాప్తిసం ఇచ్చారు. అప్పుడు నేను బాప్తిసం తీసుకున్నాను. 1991 నేను బాప్తిసం పొందడం జరిగింది. అప్పటి నుంచి నేను మొదట ఎలా భక్తి ఉన్నానో అలాగే ఆసక్తికరంగా వెళ్ళేదాన్ని. కానీ నేను ఇప్పుడు ఒక చిన్న తీర్మానం తీసుకున్నాను. కీర్తనలు 96:3 అన్ని జనుల్లో ఆయన మహిమను ప్రచురించుడి, సమస్త జనముల్లో ఆయన ఆశ్చర్య కార్యములను ప్రచురించుడి. అదే ఎఫ్ఎసి పత్రిక 4:13 పరిశుద్ధులు సంపూర్ణులైనట్టు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము ఆయన కొందరిని అపోస్తలుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని కాపర్లుగాను, కొందరిని ఉపదేశకులుగాను నియమించి ఉన్నాడు. ఎఫెసీ 4:15 ప్రేమ కలిగి సత్యం చెప్పుతూ క్రీస్తువులే ఉండుటకు మనమన్నీ విషయంలోనూ ఎదుగుదాము అని ఈ 3 నా మనసులో నిలబడ్డాయి. ఎక్కడున్నా ఎలా ఉన్నా ఎవరికైనా సరే వాక్యం చెప్పాలి. దేవా మరి ఎఫ్ఎసి పత్రిక ప్రకారము, ఎఫ్ఎసీ 4:13 ప్రకారము మరి నా ద్వారా మీ కార్యము ఎలా, మీ పరిచర్యలో ఏ రూపంగా నన్ను సంఘంలో చాపలెత్తమంటారా, మరి ఏం చేయమంటారు, మీరే చెత్త అది చేస్తాను అని నేను ఆయన్ని అడుగుతూ వచ్చాను. తర్వాత ఆయన నాకు ఒకరోజు ఒక దర్శనమిచ్చి బైబిల్ పరిచర్య ఇచ్చారు. అంటే బాప్తిసం, కొత్తగా బాప్తిసం తీసుకొని దేవుని రక్షణలోకి వచ్చిన వాళ్ళకి బైబిల్ ఇవ్వమని నాకు దర్శనం వచ్చింది. మరి ఆ దర్శనాన్ని బట్టి నేను కొన్ని వందల బైబిళ్ళు తెచ్చి పెట్టి అందరికీ, అంటే నా సంఘమే కాదు పక్క సంఘం అయిన ఎవరైనా కూడా వాళ్ళకి బైబిల్ ఇస్తూ ఉన్నాను ఇప్పటికి కూడా. మరి నా జీవిత చివరి వరకు కూడా ఆ కార్యాన్ని దేవుడు నెరవేర్చాలని ప్రార్థిస్తున్నాను. మరి ఆ తర్వాత నైనా మరలా బైబిల్ పరిచర్య చేస్తున్నాను. మరి పక్కనే ఉండి మా అత్తగారి ఊరు రాయపేట, అక్కడికి వెళ్ళి స్త్రీలతో మాట్లాడేదాన్ని. మా సంఘంలో కూడా ఏదైనా స్పెషల్ కూడికలైనా, ఏదన్నా గుడ్ ఫ్రైడే రోజు, మరి న్యూ ఇయరు, క్రిస్మస్ అప్పుడు ఇలా పాస్టర్ గారు సమయం ఇస్తారు, అలా వాకింగ్ కూడా చెప్పేదాన్ని. మరి 8/8/17 డాక్టర్ సుదర్శన్ బాబు గారు నన్ను అనుకోని రీతిగా ఆలయంలో అభిషేకించారు సువార్తికురాలుగా. అమ్మ, దేవుని మహింపరిచే రీతిగా మీరు దేవుని వాక్యాన్ని ఎక్కడైనా చెప్పచ్చు, ఎవరికైనా చెప్పచ్చు అన్నారు. మరి సర్వలోకానికి వెళ్ళి సువార్తను ప్రకటించమని దేవుడు మనకు ఆజ్ఞ ఇచ్చున్నారు. కానీ నేను సర్వలోకానికి వెళ్ళకపోయినా నా చుట్టూ ఉండే వాళ్ళకి, నా చేతిలో బిడ్డలు ఉన్నారా వాళ్ళకి చెప్తాను, లేదా ఏదో మా పని వాళ్ళు ఉన్నారా వాళ్ళకి చెప్తాను. ఒకవేళ ఆటో ఎక్కాననుకో, కాసేపు ప్రయాణం చేసి అబ్బాయితో మాటలు కలిపి దేవుని గురించి చెప్తాను. నా పక్కనున్న వాళ్ళు స్టాఫ్ అలాంటి వాళ్ళకి దేవుని వాక్యం చెప్తూ ఇంతకాలం నేను గడిపాను. మరి మధ్యాహ్న కాల సమయం ఖాళీగా ఉన్నాను, ఏదో ఎట్లా చేయాలి, నేను బయటికి వెళ్ళి తిరగడానికి నాకు, అంటే మా సార్ డ్యూటీకి వెళ్తారు కదా, ఒక్కదాన్ని వెళ్ళడానికి ఒప్పుకోరు, అదంతా కుదరదు కాబట్టి దేవా నేను ఎలా చేయాలి నాయనా, నీ వాక్యాన్ని ఎట్లా ఎవరింటికి పోయి చెప్పాలి నానా అని నేను అనుకుంటా ప్రార్థన చేస్తూ ఉన్నానండి చాలా కాలము. దేవుడు అనుకోని రీతిగా, అద్భుత రీతిగా మన ఎస్ఎఫ్జేలో నన్ను ఒక పాలి భాగస్థురాలుగా నన్ను చూపించారు. మరి రెగ్యులర్గా మరి దానిలో జాయిన్ అవుతూ గత సంవత్సరం 3 నెలలు పడుతుంది. మరి ప్రార్థన ఏదో మా స్వరంతోనే దేవుని స్తుతించడము, వాక్యం చెప్పడము ఇలా ఇలా జరుగుతూ వచ్చింది. కాబట్టి నేను తర్వాత 10th క్లాసు, అంటే 1వ తరగతి నుంచి 10th క్లాస్ వరకు 30 సంవత్సరాల్లో కనీసం 1 సంవత్సరంలో ఎన్ని క్లాసులు డీల్ చేసేదన్నో అన్ని క్లాసు మంది పిల్లలకి, వాళ్ళకి 1వ తరగతి కావచ్చు, 2 కావచ్చు, 3 కావచ్చు, 10 వరకు పిల్లలందరికీ దేవుని గురించి ఒక పరిచయం చేసేదాన్ని అనమాట. మొట్టమొదటి స్కూల్కి వచ్చినప్పుడు ఫస్ట్ 2-3 రోజులు సరిగ్గా లెసన్స్ జరగవు, వాళ్ళని మేము పరిచయం చేసుకోవడము, వాళ్ళు మాతో బాగా జాయిన్ అవ్వడానికి వాళ్ళని పరిచయం చేసుకునేదాన్ని. ఆ తర్వాత చిన్న చిన్నగా కథలు చెప్పడం మొదలుపెట్టేదాన్ని. ఆ కథలు తీరిగ్గా ఉన్నప్పుడు వాళ్ళు చాలా చక్కగా ఆనందించేవాళ్ళు. అలా దేవుని గురించి వాళ్ళకి ఒక బీజము వేయాలి. ఒకవేళ ఇప్పుడు అది ఫలించకపోయినా మరి కొంతకాలమైన తర్వాత అయినా అది ఫలిస్తుంది అని ఒక విశ్వాసము నమ్మకంతో పిల్లలకు ఆ విధంగా నేను చెప్పడం మొదలుపెట్టాను. ఈ క్రమంలో ఆ పిల్లలకి ఆ సంవత్సరం అంతానికి యాన్యువల్ ఎగ్జామ్ జరిగే లోపలికి దేవుడంటే ఎవరయ్యా అని కానీ అడిగితే వాళ్ళు చెప్పేవాళ్ళు, జీవం కలిగిన దేవుడు ఏసయ్యా, జీవం కలిగిన దేవుడు ఏసయ్యా, మనతో మాట్లాడతాడు ఏసయ్యా అని చెప్పే స్థితికి ఆ మాట వాళ్ళ నోట పలికించేసేదాన్ని అండి. మరి దేవుడు వాళ్ళ నోట పలికించేవాళ్ళు. అలాంటి ఫలితము ఇప్పుడు ఇన్ని సంవత్సరాలకి చాలా దిక్కర్ల దేవుళ్ళు ఉన్నారని బిడ్డలు అక్కడక్కడ కనిపించినప్పుడు, మేడం మేము చర్చికి వెళ్తున్నాము, మా అమ్మ నాన్న కూడా వస్తున్నారు, మేము దేవుణ్ణి తెలుసుకున్నామని వాళ్ళు చెప్తున్నప్పుడు నాకు చాలా సంతోషం వేసి దేవుణ్ణి మహింపరుస్తానండి. మరి ఆ రోజు నాకు తెలీదు వాళ్ళకి చెప్పాలని, అయినా ఎందుకు అవిశ్వాసం, నాకు తెలిసిన సత్యము వాళ్ళకి చెప్పాలని కాదు, నేను చెప్తున్నాను బైబుల్ చదివి జ్ఞానం సంపాదించి కాదండి. మరి నా మనసులో ఎందుకు అలా ఉండేది, ఆ బిడ్డలకి చెప్పేదాన్ని, మరి నా ఇంట్లో బిడ్డలకి నేను చెప్పిన రీతిగా బయట వాళ్ళకు కూడా చెప్పేదాన్ని. ఈ క్రమంలో 2017లో ఇస్కపల్లి హై స్కూల్ జెడ్పీ హెచ్ఎస్ లో పనిచేస్తూ ఉన్నప్పుడు అక్కడ పిల్లలకు అక్కడ అంత జాలర్లండి, పట్టపాళ్యాలు, వాళ్ళు చాలా మూర్ఖంగా ప్రవర్తిస్తూ ఉంటారు. మరి అందులో అక్కడంతా ఆర్ఎస్ఎస్, మరి ఆ పిల్లలు నాకు అంత లేదు. వాళ్ళకి నిజం చెప్పాలంటే నా హృదయంలో ఏముంది, దేవుని వాక్యం బలంగా చెప్పాలనింది. కానీ బహిర్గతంగా అంత బలంగా మనం చెప్తే, ఒక స్కూల్లో, మనది లౌకిక రాజ్యం కాబట్టి ఒక స్కూల్లో ప్రత్యేకంగా ఒక మతం గురించి మనం బోధించడము తప్పవుతుంది. కాబట్టి అలా కాకుండా పాఠం లెసన్ తీసుకుని ఆ లెసన్లో నేను దేవుని గురించి చెప్పాల్సిన సందర్భాలు వచ్చినప్పుడు చాలా ఎక్కువ చెప్పేదాన్ని. భూమి ఎలా పుట్టింది, దాని క్రమము బైబిల్లో మన 1-2 అధ్యాయాల ఆది కాండం చెప్పేదాన్ని, సృష్టి క్రమం. తర్వాత దేవుడు అని అంటే ఆ దేవతల పూజలకి ఎట్లా చేస్తారు, దేవుని ఆలయంలో ఎలా ఉంటుంది, దేవుడు ఎలా ఉంటాడు, పరిశుద్ధుడు, మనం ఇట్టంత అల్లర చిల్లర చేయొచ్చా, ఇలా వాళ్ళకి కొంచెం అట్లట్లా మోడల్ చెప్తూ ఇలాగా ఇలాగని వాళ్ళ మనసులో బాగా స్టాంప్ పడిపోయిందండి. వాళ్ళ ఇంటికి వెళ్ళి కొంచెం ఇవన్నీ తప్పు, యేసు ప్రభువే దేవుడు అని చెప్పడం మొదలుపెట్టారు. వాళ్ళ పేరెంట్స్లో ఒక అలజడి స్టార్ట్ అయింది. వాళ్ళు ఒకరోజు 45 మెంబర్స్ ఒక రిక్వెస్ట్ రాసుకొని నన్ను డిస్మిస్ చేయమని, నన్ను సస్పెండ్ చేయమని హెచ్ఎం గారి దగ్గరికి వచ్చారు. మరి నేను హెచ్ఎం గారితో మాట్లాడితే, ఉండండి మేడంని పిలుస్తాను, మీరు మాట్లాడదురు అని చెప్పారు. అంటే హెచ్ఎం గారు ఆర్ఎస్ఎస్ ప్లస్ ఇంకొక సోషల్ అసిస్టెంట్ ఉంటే ఆయన ఆర్ఎస్ఎస్, ఆ విషయం నాకు తెలీదు. అయినా కూడా నన్ను పిలిచారు, వెళ్ళాను. వెళ్ళిన తర్వాత హెచ్ఎం గారు చెప్పారు, వీళ్ళు మీతో మాట్లాడాలంట మేడం అన్నారు. వీళ్ళు ఎవరండి, నాకు తెలియదు కదా సార్, నేనేం మాట్లాడగలను వాళ్ళతో, నాకేంటి అంటే ఏమో మాట్లాడతారంటే ఏంది నాయన అని అన్నాను. అన్న వెంటనే వాళ్ళు ర్యాష్గా స్టార్టింగే, ఏమ్మా మా పిల్లలకి యేసు ప్రభు గురించి చెప్తున్నామంట, మతం మార్చుకోమని చెప్తున్నారంట మేడం మీరు, అలా నేర్చుకుంటే మా వాళ్ళు మారిపోతారా, మా వాళ్ళు ఇలా అయిపోతారా, బాగా గొప్ప వాళ్ళు అయిపోతారా అనేసి వాళ్ళు చాలా ర్యాష్గా మాట్లాడారు. వెంటనే ధైర్యంగా నాకు కొంచెం అట్లా ఇదేసిన, మరి ధైర్యం ఎక్కడ వచ్చేసిందో, అవునండి మీ పిల్లలకి నేను మతం గురించి చెప్పలేదు, నేను సిలబస్లో ఏమైతే ఉందో అది చెప్పాను, అంతేగాని నేను ప్రత్యేకంగా తీసుకొచ్చి మతం చెప్పలేదు. మీకు ఎవరు చెప్పారండి, మీకు ఎవరికైనా చదువు వస్తే టెక్స్ట్ బుక్ తీసుకోండి, 6వ తరగతి నుంచి 10వ తరగతి దాకా సోషల్ స్టడీస్ చదవండి, మరి వాడు చదివితే మీకు తెలుస్తుంది, మీరు చెప్తున్నారు లెక్కలు అయ్యారు హిందీ అయ్యేవారు వాళ్ళు చెప్పడం లేదే ఏమి అని అడిగారు. వాళ్ళు ఏం చెప్తారండి, 2+3=5 అని చెప్తారు. వాళ్ళు హిందీ వాళ్ళు ఏంటంటే చెట్టు గురించి లేదా ఇది దేశం గురించి పాఠం చెప్తారు. నేను సోషల్ టీచర్ని కాబట్టి ఒక పిల్లవాడిని సంపూర్ణమైన ఉత్తమ పౌరుడిగా మార్చాలి అంటే, ఈనాటి బాలలే రేపటి పౌరులు కాబట్టి ఒక ఉత్తమ పౌరుడిగా మార్చాలి అంటే వాళ్ళకి నేను ఆర్థిక చరిత్ర చెప్పాలి, మనిషి పుట్టేది చెప్పాలి, వాళ్ళు ఎలా పెరుగుతారు, భూమి ఏంది, భూమిలో ఏమి దొరుకుతాయి, మరి సామాజిక శాస్త్రం ఏంది, ఆర్థిక శాస్త్రం ఏంది, మరి భౌతిక శాస్త్రం ఏందని ఇన్ని శాస్త్రాలు నేను చెప్పాలండి. నేను చెప్పక ఎవరు చెప్తారు, మీరు ఎలా మాట్లాడుతున్నారు, చదువు వస్తే మీరు చదువుకోండి. ఒకడు పెద్దోడు బాగా తాగేసి మో అన్నాడు. రే ఎందుకు మో అంట, ఎవరే నిన్న కూరగాయలు అమ్మేదాన్నే, ఒక టీచర్ని మర్యాదగా మాట్లాడు అని నుంచి నేను కూడా గట్టిగా దబాయించడం జరిగిందండి. వాళ్ళు ఇంకేం చేయలేక వాళ్ళు వెళ్ళిపోయారు. తర్వాత హెడ్ మాస్టర్ గారు, ఇదిగో రిక్వెస్ట్ ఇచ్చాము సార్, మీరేం చేస్తారని హెడ్ మాస్టర్ గారికి ఇచ్చేసి వెళ్ళారు. తర్వాత హెడ్ మాస్టర్ గారు మరి అసిస్టెంట్ చెప్తున్నారు, ఎందుకమ్మా వాళ్ళకి కష్టం కలిగించే ఆ చాప్టర్స్ పక్కన పెట్టేయకూడదమ్మా, ఎందుకు మీరు చెప్పడం, ఎందుకు ఈ గలాటాలు ఎందుకు అన్నారు. సార్ రేపటి నుంచి క్యారేజ్ తెచ్చుకుంటాను, చక్కగా భోంచేసి స్టాఫ్ రూమ్లో పండుకుంటాను, జీతం వచ్చేస్తుంది నాకు, ఇంకా మీరే చెప్తున్నారు కదా అన్నాను. అట్టగాదమ్మన్నారు, మరి సిలబస్లో ఉన్నప్పుడు ఆ లెసన్ చెప్పకపోతే దానిలో క్వశ్చన్ వస్తే ఏం చెప్తారు సార్, క్రిస్మస్ పండుగ అంటే చెప్పొద్దంటారా, సంక్రాంతి పండుగ చెప్పమంటారా, మరి రంజాన్ పండుగ చెప్పమంటారా, ఈ పండుగను తీసేయమంటారా అని నేను ఆ సార్ వాళ్ళతో మాట్లాడడం కూడా జరిగింది. ప్రియులారా, మరి సార్ వాళ్ళు ఈమె కొంచెం గట్టిగా చెప్పిందంటే సార్ నేను ఎందుకు భయపడతాను, యథార్థం ఉంది కాబట్టి చెప్పాను అన్నాను. అలాగా నా సర్వీసులో దేవుని గురించి పిల్లలకి చెప్పడం వల్ల వాళ్ళు ఈనాడు అనేక మంది బిడ్డలు ఇంటర్మీడియట్ అయిపోయింది, డిగ్రీలు అయిపోయిన వాళ్ళు, పీజీలు చేసేవాళ్ళు, అంటే మొదటి నుంచి సర్వీసెస్ లెక్కేసుకుంటే వాళ్ళు కూడా మంచి ఉన్నతమైన పరిస్థితులకు వచ్చారు, దేవుణ్ణి ఎరుగున్నారు, చాలా చక్కగా దేవుళ్ళ వాళ్ళు దీవించబడుతున్నారు. అప్పుడప్పుడు వస్తారు, పలకరిస్తారు, వందనాలు చెప్పేసి వెళ్తారు. అదే నాయన క్రమంగా ఉండాలని చెప్పి చెప్పానండి. ఇది నా ఉద్యోగంలో నా చదువుకుంటున్నప్పుడు ఇంకొక కొంచెం ఉంది. నా వివాహ విషయంలో మరి మా భర్త గారు అనిలండి, మరి మా అత్తగారు, మామయ్య వాళ్ళందరూ వచ్చి నన్ను చూశారు, ఇష్టపడ్డారు. మా పేరెంట్స్ని అడిగారు, అప్పుడు అమ్మ మాకు చాలా ఇష్టంగా ఉందామని మా అత్తగారు నాతో మాట్లాడితే నేనేం చెప్పానంటే, అమ్మ కట్నాలు కానుకలు ఇవన్నీ కూడా మా పేరెంట్స్తో మీరు మాట్లాడుకోండి, కానీ నేనైతే జీవం కలిగిన దేవుణ్ణి ఎరిగిన బిడ్డని, మరి నా దేవుణ్ణి మీ ఇంట్లోకి మీరు కానీ ఆహ్వానిస్తే ముందు నా దేవుడు మీ ఇంట్లోకి వస్తే తర్వాత నేను వస్తానమ్మని వాళ్ళకి ఖచ్చితంగా చెప్పేశాను, చెప్పాను ప్రియులారా. వెంటనే మా అత్తగారు నీ మాటే నా మాట అమ్మ అని చెప్పారు. మా వారు ఎంఏ ఎంఏడి చేస్తున్నారు, ఆయన కూడా సోషల్ అసిస్టెంటేనండి. మరి ఆయనకి బాప్తిసం లేదు అన్నిడు, మరి వాళ్ళు అన్న తర్వాత మా అమ్మాయి ఇలా చెప్తా ఉంది అని మా పేరెంట్స్ కూడా గట్టిగా చెప్పడం వల్ల, అంటే మా నాన్న అప్పటికి ఆల్రెడీ చనిపోయినారండి 98లో, మా మదరు మా అక్కయ్య వాళ్ళు వీళ్ళు చెప్పారు. చెప్పిన తర్వాత మా వారు ఒప్పుకున్నారు, 18వ తేదీ బాప్తిసం ఇప్పించామండి 2002 జూన్ నెలలో. 27వ తేదీ మాకు వివాహమైంది. అప్పటి నుంచి ఆయన ఆలయానికి రావడము, మరి దేవుళ్ళు ఉన్నారు, కానీ కొద్దిగా విశ్వాస లెవెల్స్ తక్కువగా ఉన్నాయండి, కొంచెం షార్ట్ టెంపరు, ఆవేశపడతా ఉంటారు. అది మరి మా అత్తగారు మామయ్య ఆ కుటుంబం అంతా అన్యులు విగ్రహారాధికులు, మరి వాళ్ళ దగ్గరికి మా పేరెంట్స్ వెళ్ళి చూసి వచ్చినప్పుడు ఆ రాత్రి దేవుడు ఒక దర్శనమిచ్చాడండి. మరి వాళ్ళ దేవతలు వాళ్ళ ప్రతి వాళ్ళ ఇంటి పరిస్థితి అంతా నాకు చూపించారు. మరి నేను ప్రార్థన చేసుకొని వెళ్ళాను. ఇప్పుడు ఆ కుటుంబాలంతా దేవుళ్ళో, మా అత్తయ్య మామయ్య సంవత్సరానికే బాప్తిసం తీసుకున్నారు, సంఘంలో చేర్చబడ్డారు, మా తోడుకోడలు కొడుకు పుడితే దేవుణ్ణి నమ్ముకుంటానన్నది, అలాగే ప్రార్థన చేస్తే బాబునిచ్చాడు, అబ్బాయి పేరు హానోక్ అని పెట్టాను, మరి ఆమె కూడా బాప్తిసం తీసుకున్నారు, వాళ్ళ పిల్లలు అందరూ ఇప్పుడు దేవుళ్ళు ఎదగబడుతూ బాగున్నారు, మరి మా సార్ వాళ్ళ అక్క చెల్లెళ్ళు ఉన్నారు, వాళ్ళ పిల్లలు కూడా దేవుళ్ళు ఉన్నారు, వాళ్ళ కుటుంబాలు కూడా దేవుళ్ళు ఉన్నాయి, కొద్దిగా బాప్తిసం తీసుకోలేదండి, ఆ కుటుంబాల గురించి మీరు ప్రార్థన చేయండి. ఇలాగా నా జర్నీ జరుగుతూ ఉంది. కానీ నా చివరికి ఏంటంటే దేవునితో కొనసాగాలని, మా శేష జీవితం నేను నా భర్త ఆయన పరిచర్యలో వాడబడాలని, ఆయన కొరకు నమ్మకమైన సాక్షులుగా ఉండాలని అనుకుంటూ ఒక మాదిరికరమైన కుటుంబంగా ఉండాలని కోరుకుంటున్నాను. మరి మీరందరూ మా గురించి ప్రార్థన చేయండి. సమయాభావం వల్ల కొన్ని కొన్ని మాటలు తీసేశాను. దేవుడు నా సాక్ష్యాన్ని దీవించునుగాక. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. దేవాది దేవుని కృతజ్ఞతను చెల్లిస్తున్నాను. ఆమేన్, హల్లెలూయా. వందనాలు బ్రదర్, వందనాలు బ్రదర్, బ్రదర్ వందనాలు బ్రదర్. హలో
సిస్టర్, చాలా చక్కటి రక్షణ